The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఈశ్వర్ విష్ణుభట్ల గారి న్యూస్ అండ్ పాలిటిక్స్ కార్యక్రమం September 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. నేను మీ ఈశ్వర్ విష్ణుభట్ల మాట్లాడుతున్నాను న్యూస్ అండ్ పాలిటిక్స్ అనే అంశం పైన. మీరు గనక ఈ కార్యక్రమంలో పాల్పంచుకోదలుచుకుంటే ఇండియా నుంచి కాల్ చేస్తుంటే గనక 9888555672 నెంబర్ పైన, యుఎస్ నుంచి కాల్ చేస్తుంటే గనక +1484364-3471 పైన, స్కైప్ ఐడి నుంచి కాల్ చేస్తుంటే గనక myin.media పైన కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు, చర్చలో పాల్పంచుకోవచ్చు, మీ అభిప్రాయాలు కూడా తెలపచ్చు. ఓకే, సో గత వారం రోజులుగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు మనం గమనిస్తే గనక ఆంధ్రప్రదేశ్ లో కొద్దిగా వాతావరణం వేడెక్కి ఉంది. ఒకలాంటి భావోద్వేగాలు రచ్చగొట్టబడి ఉన్నాయి. మన మాజీ స్పీకర్, మాజీ హోంమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి అయినటువంటి కోడెల సుప్రసాద్ గారి యొక్క మరణం, డాక్టర్ కోడెల సుప్రసాద్ గారి యొక్క ఆత్మహత్య, సంచలనాత్మకమైన ఆత్మహత్య, మరణం కూడా కాదు. దాదాపు ఒక 3 రోజులుగా మనం మీరు గమనిస్తుంటే గనక టీవీ చర్చల నిండా కథనాలు, సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం, పరస్పర ఆరోపణలు, దానిపైన అనేక రకాల చర్చలు జరుగుతూ మనం చూస్తా ఉన్నాం. సో ఈ అంశం గురించి మనం మాట్లాడదలుచు. దానికోసం మీరు చూస్తే గనక ఆయన అంత్యయాత్రకి ఘనంగా నర్సరావుపేట బస్సు ప్రాంతాల నుంచి ప్రజలు రావడం, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు రోడ్డు పైన ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆయన లైక్ అంత్యయాత్రని స్వయంగా దగ్గర నిర్వహించడం, ఇది ప్రభుత్వ హత్య అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రయత్నం. అంటే ఓకే, అంటే మనం మీరు అట్ ద సేమ్ టైం మీరు గమనిస్తే గనక తెలుగుదేశం మాజీ ఎంపీ పార్లమెంట్ లో వివిధ రకాల వేషాలతోటి, వివిధ రకాల చర్యలతోటి ప్రత్యేక హోదా గురించి కానీ గత బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడ్డంలో ఎప్పటికప్పుడు మీడియా దృష్టి ఆకర్షించడంలో కానీ ముందున్నటువంటి శివప్రసాద్ గారు కూడా, ఆయన ఆరోగ్యం కూడా విషమంగా ఉన్నట్లుగా మనకి చెన్నై అపోలో విషమంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాని మీద చాలా కాన్ఫ్లిక్ట్లు, ఆయన ఆల్రెడీ మరణించారని శ్రద్ధాంజలి కూడా చెప్పేశారు. అంటే మీడియా అత్యుత్సాహం ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. ఆయన ఐసీయూలో ఉన్నారు, ఆయన కండిషన్ క్రిటికల్ గా ఉంది, కానీ ఆయన స్టిల్ హీస్ లివింగ్, హీస్ ఆయన తిరిగి ప్రాణాలతోనే ఆయన హీస్ ఫైటింగ్ బ్యాక్ అనమాట. సో అలాంటి అంశంలో నివాళులు అర్పించే స్థాయి దాకా మీడియా వెళ్ళిపోవడం దురదృష్టకరం. అయితే ఈ రెండు పరిస్థితుల యొక్క నేపథ్యంలో తెలుగుదేశం ఏమైనా పాఠాలు నేర్చుకుంటుందా, లేదా వైఎస్ఆర్సీపీ కేవలం తెలుగుదేశం నాయకుల్ని టార్గెట్ చేయడం ద్వారా, నిజంగానే వాళ్ళని ఒక మానసిక ఆందోళనకు గురి చేయడం ద్వారా వాళ్ళపైన ఒక ఒత్తిడిని తీసుకొచ్చి వాళ్ళు చనిపోయేలా చేసింది అని తెలుగుదేశం కానీ తెలుగుదేశం యొక్క అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంలో నిజమెంత, వాళ్ళు నిజంగానే ప్రాణాలను హరించేలాంటి టార్గెట్లకు తీసుకెళ్తున్నారా అని అంటే గనక కాకపోవచ్చు. కేసులు పెట్టడం అనేది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో గమనిస్తే గనక తెలుగుదేశం నాయకులపైన ఏ చిన్న అంశం తీసుకున్నా, ఒక చిన్న అంశంలో దొరికినా కూడా కేసులు పెట్టి తెలుగుదేశం యొక్క కేడర్ని భయభ్రాంతులకు గురి చేసి ఒకలాంటి కక్ష సాధింపు ధోరణితోటి వాళ్ళు వెళ్తున్నారు అనేదైతే స్పష్టం. ఇదే ధోరణి మీరు బహుశా ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులు అయితే గనక కొన్ని గ్రామాల్లో అడగండి, నేను కూడా కొంతమంది మిత్రులతో మాట్లాడాను, గ్రామ స్థాయిలో కూడా సర్పంచులు, వార్డు మెంబర్ స్థాయిల్లో పార్టీల పరంగా చీలిపోయి కొట్టుకున్నటువంటి నేపథ్యాలు ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కూడా ఈ ప్రాక్టీస్ మొదలవడం అనేది మొదలైంది. ఆల్రెడీ కేసులు ఫైల్ చేయించుకోవడం, ఒకరి మీద ఒకళ్ళు కేసులు ఫైల్ చేసుకోవడం, ప్రస్తుతం అధికారంలో వైసీపీ ఉంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా పోలీస్ వ్యవస్థ స్పందిస్తోంది, ప్రత్యర్థులను అరెస్ట్ చేస్తుంది అనే వార్తలు ఒక ప్రజాస్వామ్యవాదులకింత ఎవరికైనా బాధ కలిగించే అంశాలే. మరి కానీ తెలుగుదేశం వీటికి అతీతమా అంటే, గత ప్రభుత్వ హయాంలో కూడా వైఎస్ఆర్సీపీ కానీ బీజేపీ కానీ ఇతరత్ర ఎవరైనా ప్రతిపక్ష పార్టీల యొక్క కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కొంచెం తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడితే వాళ్ళని ట్రాక్ చేయడం, వాళ్ళని ఫాలోఅప్ చేయడం, వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవడం, కొంతమంది పైన కేసులు పెట్టడం అనే ప్రాక్టీస్ కూడా గత తెలుగుదేశం హయాంలో మొదలైంది. ఇట్స్ అ డ్రాకోనియన్ లా. సోషల్ మీడియాలో స్వేచ్ఛగా అంటే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వానికి పాల్పడినంత కాలం కూడా స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడించే హక్కు, స్వేచ్ఛగా తమకి తమకు అనిపించిన ఒక పార్టీకి వ్యతిరేకంగా కానీ ఒక పార్టీ అధినేతలకు వ్యతిరేకంగా కానీ అనిపించిన అంశాలని వెల్లడించే హక్కు సామాన్య పౌరులు కోల్పోవడం అని అంటే అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. అది ఒకప్పుడు మీరు నువ్వు నేర్పిన విద్య నిరసాక్ష అని తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఇనిషియేట్ చేసింది, వైసీపీ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తోంది, ఇంకొంచెం ఇంటెన్సిఫై చేస్తూ దీన్ని ఆఖరికి గ్రామ స్థాయిలో కూడా తీసుకెళ్లడం ద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఈ రెండు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య మనుగడకి ఈ రెండు పార్టీలు కూడా ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేయడంలో ఖచ్చితంగా తోడ్పడుతున్నాయని మనం చెప్పచ్చు. సరే, అయితే కోడెల గారి అంశంలో జరిగిన కోడెల సూప్రసాద్ డాక్టర్ కోడెల సూప్రసాద్ గారి అంశంలో జరిగిన ఇష్యూలు మనం గమనిస్తే కనుక అది ఈ రోజున తెలుగుదేశం ఆయన సమర్థించుకోవడానికి అంటే ఆయన చర్యలు అంటే నేను కొన్ని మీరు కొన్ని ప్రశ్నలు మీట్లు చూస్తుంటే కనుక మీకు కూడా కొంచెం అనిపించి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, కోడెల గారు ఆత్మహత్య చేసుకున్నారన్న తర్వాత 4 గంటల దాకా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఎందుకు బయటకు రాలేదు, అంటే ఆయన ప్రజల యొక్క స్పందన ఎట్లా ఉందని ఎదురు చూసారా, దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి మనం విశ్లేషిస్తే గనక సో 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అసలు ఏ తెలుగుదేశం నాయకులు ఏ తప్పులు చేశారనేది ఖచ్చితంగా వైసీపీ అనేది ట్యాప్ చేసుకుంటూ వెళ్తా ఉంది. ఈ వెళ్లే క్రమంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉమ్మడి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ యొక్క ఫర్నిచర్ ని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి దీన్ని తరలించాలనుకున్నారో ఈ తరలించే క్రమంలో కొంత ఫర్నిచర్ ని ఆయన పర్సనల్ క్యాంప్ ఆఫీస్ కి వాడుకున్నారని, కొంత వాళ్ళ కొడుకు యొక్క షోరూమ్ లోకి వాడుకున్నారని, అట్లాగే ఆయన కాన్స్టిట్యూన్సీలో ఆయన నియోజకవర్గంలో ప్రతి పనికి కూడా ఒక ట్యాక్స్ అనేది యాడ్ చేసి దానికి కే ట్యాక్స్ కింద నామకరణం చేసి ఎక్కడికక్కడ ఆయన అంచర్లు అదనపు వసూళ్లు చేశారని అనేక రకాల కథనాలు వెలువడిన నేపథ్యంలో కోడెల గారి పైన వివిధ సెక్షన్స్ కింద కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులు పెట్టిన అంశంలో పెట్టిన తర్వాత పెట్టి పోలీసులు నోటీసులు ఇవ్వడం, విచారణకు రమ్మని చెప్పడం, అట్లాగే ఆయన రండి నేను ఆల్రెడీ 2-3 సార్లు లెటర్లు రాశాను నేను మీరు పట్టుకెళ్ళండి అని చెప్పి, లేదా మీరు పట్టుకెళ్ళినా సరే లేదంటే దానికి ఎంత విలువ అయితే విలువ కట్టేసి నేను కట్టేయడానికి నేను సిద్ధమని ఆయన లెటర్లు రాసినట్లుగా కోడెల సూప్రసాద్ గారు కూడా ఆర్గ్యూ చేసుకుంటూ వచ్చారు. దాని మీద సోషల్ మీడియాలో కానీ చాలా విపరీతమైనటువంటి వ్యతిరేక ప్రచారం ఆయన జరిగింది, మనం ఖచ్చితంగా దాన్ని ఒప్పుకొని తీరాలి. అయితే తెలుగుదేశం యాజ్ ఎ పార్టీగా ఆయనకి మరి ఈ ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించిన విధానం ఏం జరిగింది, ఎలక్షన్స్ టైంలో ఆయన మీద వ్యక్తిగతంగా దాడి చేసిన తర్వాత నుంచి దాని తర్వాత కోడెల గారికి వ్యతిరేకంగా నుసరాబాద్ నియోజకవర్గంలో నాకు శిబిరాలు రావడం, స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీ స్థానిక నాయకత్వం తెలుగుదేశం యొక్క నాయకత్వం ఎప్పటికప్పుడు కోడెల గారికి వ్యతిరేకంగా శిబిరాలు పెట్టడం, ఆయన తొలగించాలి ఇన్ఛార్జి బాధ్యతల నుంచి, ఆయన వల్లే మన పార్టీకి చెడ్డ పేరు వచ్చింది అని క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వంతో మొదలుకొని వర్ల రామయ్య లాంటి గారు లాంటి అధికార ప్రతినిధులు కానీ సాక్షాత్తు ఐ థింక్ సంబడీ ఈజ్ ఆన్ ద లైన్. హలో ప్లీజ్ కనెక్ట్. హలో ఓకే. హలో ఎస్ వినపడుతుంది. వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను లైన్ లో ఎవరున్నారో తెలుసుకోవచ్చా సార్? హలో వినపడుతుంది సార్, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, ఐ థింక్ ఏదో సమ్ లైన్ డిస్టర్బెన్స్ ఉన్నట్లుంది. సరే, సో ఆయన దాని గురించి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కోడెల గారి పైన తీవ్రమైన ప్రచారం జరుగుతున్నప్పుడు దాన్ని దుష్ప్రచారం మనం అనలేము, ఆయన ప్రత్యేకించి దాన్ని ఎక్కడ ఖండించింది ఎవరు లేదులే, కానీ జరుగుతున్న దగ్గర నుంచి పార్టీ వైపు నుంచి నైతికంగా ఆయనకి మద్దతు పలుకుతున్నట్లుగా, ఎక్కడ నైతికంగా ఆయన వెనక నిలబడి పార్టీ లేదు, ఇన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఇంత స్పీకర్ గా అనుభవం ఉన్న వ్యక్తి, ఒక డాక్టర్ గా పేరుంది పల్నాడులో, ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇవన్నీ ఆయన చనిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు, అంటే ఒకలాంటి లైక్ బ్యాంక్రప్టసీ ఆఫ్ ఐడియాస్ ఇన్ తెలుగుదేశం అని మనం చెప్పచ్చు. నిజంగా ఆయన పైన ప్రత్యక్షంగా దాడి జరుగుతున్నప్పుడు ప్రత్యక్షంగా మీడియా పరంగా అటు ప్రభుత్వం పరంగా సోషల్ మీడియా పరంగా ఆయన పైన వ్యక్తిగత హన్నానికి పాల్పడుతున్నప్పుడు తెలుగుదేశం వైపు నుండి, తెలుగుదేశం నాయకత్వం వైపు నుండి ఆయనకి నైతిక మద్దతు ఖచ్చితంగా కొరవడింది అని మనం చెప్పచ్చు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యక్షంగా ఆయన సమక్షంలో ఆయన పక్కన కోడెల శివప్రసాద్ గారు ఉన్నప్పుడు అక్కడ నాయకులు కొంతమంది కోడెల క్విట్ కోడెల కుటుంబం లాంటి నినాదాలు చేస్తున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వాళ్ళని వారించినట్లు కానీ దాన్ని కూర్చోబెట్టి మాట్లాడి అసలు జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఎందుకు జరుగుతుంది అని తీసుకున్నట్లు కానీ ఎక్కడ అలాంటి చర్యలు ఎక్కడ పార్టీ నుంచి కనపడడంలా కనపడలేదు. సో సహజంగానే అరే ఇన్ని సంవత్సరాలు నేను పార్టీకి సేవలు అందించా, ఎన్టీఆర్ గారి నేపథ్యంలో 1983లో పార్టీకి వచ్చి అప్పటి నుంచి అక్కడ చాలా మంది దాని గురించి మన పల్నాడులో అసలు యాక్చువల్గా దీనికి ముందే ఒక ఐ థింక్ సంబడి ఈజ్ ఆన్ ద లైన్. హలో
సార్ నమస్కారం అండి, నా పేరు విఎస్ఎన్ అండి.
మీ పేరేంటి సార్?
విఎస్ఎన్ అండి. విఎస్ఎన్
విఎస్ఎన్ విఎస్ఎన్ చెప్పండి సత్యనారాయణ గారు.
థ్యాంక్ యూ సార్.
బాగున్నారా?
ఏం లేదు సార్. సార్ బాగున్నాను సార్. బాగున్నారా సార్?
బాగున్నాను బాగున్నాను, చెప్పండి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ షో కోసం ఎప్పుడెప్పుడు ఏదో చూస్తుంటాం కాబట్టి ఒక 2-3 నిమిషాల నుండి బిజీ వస్తుంది సార్, షో ఫోన్ చేస్తా ఉంటే.
ధన్యవాదాలు, చెప్పండి
సార్. మీరు కూడా మాట్లాడుతున్నారు, వింటున్నాం సార్ గారి. ఈరోజు ఆర్థిక మాంద్యం గురించి సెన్సెక్స్ చాలా మంచి ఇదైపోయింది అని చెప్పేసి ఒకటి సార్, అందరూ ఏదో ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో దాని గురించి మీ విశ్లేషణ సార్. ఒకటే పాయింట్ సార్ ఈరోజు.
ఒకటే పాయింట్ అంటే ఆర్థిక జనరల్ గా ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్థిక మాంద్యం యొక్క సూచనలు ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నప్పుడు ఒక దేశపు ఆర్థిక వ్యవస్థ ఏ ఏ చర్యలు తీసుకోవాలో ఆయా చర్యలు ఖచ్చితంగా కార్పొరేట్స్ కి మేలుకొల అంటే కార్పొరేట్ అని ఇన్ ద సెన్స్ ఒక ఒక వ్యవస్థలో క్యాష్ ఫ్లో పెరుగుతూ ఉండి వాళ్ళ దగ్గర నిల్వల్ని ప్రభుత్వం తీసుకోదు, వాళ్ళ నిల్వలపైన పెంతసేపు ఆర్థిక మాంద్యంతో సంబంధం లేకుండా ట్యాక్సులు వసూలు చేస్తుంది అని అనుకున్నప్పుడు ఒకలాంటి నిస్తేజం వచ్చేస్తుంది ఆర్థిక వ్యవస్థలో. అలాంటి క్రమంలో భాగంగా ఈ రోజున కార్పొరేట్ ట్యాక్స్లను తగ్గించడం అనేది ఒక కీలకమైనటువంటి నిర్ణయం. దీని ద్వారా ఏంటంటే వ్యవస్థలో ఒక క్యాష్ ఫ్లో పెరుగుతుంది, ప్రజల మధ్యకి వాళ్ళు ఆఫ్ కోర్స్ ప్రభుత్వానికి ఎంతో కొంత నష్టం జరిగితే రావచ్చు కాక ఆ కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించడం ద్వారా. అట్లాగే కానీ ఎప్పుడైతే ఉత్సాహవంతం మంది ఆల్మోస్ట్ లైక్ మంది $2.7 trillion ఆర్థిక వ్యవస్థ మనది, అలాంటి అంత పెద్ద ఆర్థిక వ్యవస్థలో 150,000 crore యొక్క చలనం లేకపోయినప్పటికీ కూడా మనకి ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ లేకపోయినప్పటికీ కూడా వ్యవస్థలన్నీ కూడా అంటే వ్యవస్థలో అంతర్భాగమైనటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా కార్పొరేట్ ఇండస్ట్రీస్ అన్ని కూడా తిరిగి పెట్టుబడులు పెట్టడానికి, తిరిగి ఉత్పాదకత పెంచడానికి, తిరిగి ట్రేడ్ మార్కెట్ అంటే లైక్ మన దాంట్లో యాక్టివ్గా పాలు పంచుకోవడానికి ఖచ్చితమైనటువంటి పాజిటివ్ సెంటిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఈ రోజున దాదాపు దశాబ్దంలో మొట్టమొదటిసారిగా 2,000 పాయింట్లు ఒకేసారి పెరిగి తిరిగి 38,000 సెన్సెక్స్ పెరగడం అనేది నిజంగా శుభసూచకం. చాలా మంది కార్పొరేట్ గురూస్ కానీ కార్పొరేట్ వ్యక్తులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలని అంటే మొండిగా నేను పట్టుకున్న కొందేళ్ళకి 3 కాళ్ళని కాకుండా ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందగతిని ఆధారంగా చేసుకుని ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుని ఉంది అని చెప్పే మెసేజ్ ఏదైతే ఉందో అంటే 2,000 పాయింట్స్ ఈ నిర్ణయం ఒక్కదానికి వచ్చిందని కాదు, ప్రభుత్వం అనేది యాక్టివ్గా ఈ పరిస్థితిని సమీక్షిస్తుంది, ఎప్పటికప్పుడు దాన్ని సమీక్షించుకుని అంతకుముందు మేము ఇదే రూల్స్ చేసాం కాబట్టి ఈ రూల్స్ ప్రకారమే పోవాలని కాకుండా ఫ్లెక్సిబుల్గా ఉంటూ వాళ్ళకి తిరిగి ఉత్పాదకతను పెంచడం కోసం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటానే అనే సెంటిమెంట్ ఏదైతే వర్కౌట్ అయిందో ఆ వర్కౌట్ అయిన దాని రిఫ్లెక్షనే మనకి ఈరోజు స్టాక్ మార్కెట్స్ లో కనపడింది. దాదాపు 2,000 పాయింట్స్ సెన్సెక్స్ అంటే దాదాపు మనం చెప్పొచ్చు 15,00,000 crore యొక్క లావాదేవీలు 15,00,000 crore. ఇది దీంట్లో పెరిగి మన లాభాలు అనేవి మన ఇన్వెస్టర్స్ మార్కెట్ ఇన్వెస్టర్స్ పొందారని మనం చెప్పగలం. ఇదొక శుభ సూచకం. ఇది అంటే భారత్ మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకుంటున్నప్పుడు ఒకసారి చెప్పాం, భారత్ స్వతహాగా పొదుపు ఆధారిత పెట్టుబడిలో కూడా చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టేటువంటి వ్యవస్థ. తన దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయని అంటే కనుక ఒక 20,000 దీర్ఘకాలిక సేవింగ్స్ లో, ఒక 20,000 బంగారం పైన, ఒక 20,000 రిస్క్ ఫ్యాక్టర్స్ పైన, ఇట్లా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటారు మనవాళ్ళు భారతీయులు ఎప్పుడు కూడా. సో ఆ ఇన్వెస్టర్ యొక్క సెంటిమెంట్ కి అనుగుణంగా చర్యలు చేపట్టడం అనేది మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. ఆర్థిక వ్యవస్థ మనకేమి పెద్ద డ్యామేజ్ జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు, కానీ మనం ఎంతో కొంత జాగ్రత్తగా అయితే ఖచ్చితంగా ఉండాలనేది మన ఉద్దేశం కూడా. బాగుంది, మంచి మంచి శుభపరిణామం. ఇట్స్ ఏ రికార్డ్ సెన్సెక్స్ లో మనం చెప్పుకోవచ్చు దశాబ్ద కాలంలో. బాగుంది, చెప్పండి.
పది సంవత్సరాల నుండి చూసినట్టయితే ఏ రోజు కూడా ఇంత సెన్సెక్స్ ఎగ్జామ్ ఇంత పెరగలేదు కదా. ఆర్థిక మాంద్యం ఉన్నది అని ఒక అంటే కొన్ని 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 రకాలైనటువంటి ప్రజలను ఒక భయభ్రాంతులను చేసినటువంటి ఒక కొత్త వైరపక్షం ఏదైతే ఉందో, సో ఈ రోజు వాళ్ళకి చెప్పపెట్టులాగా అంటే భారతదేశానికి ఎటువంటి ముప్పు లేదని చెప్పేసి తీసుకున్నటువంటి చర్యలను అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు అభినందించాల్సిందే కదా సార్. అంటే మా ఉద్దేశం
ఖచ్చితంగా అంటే జడత్వం అనేది ఆర్థిక వ్యవస్థకి ఎప్పుడు పనిచేయదు. నేను మేము ఇలాగే ఉంటాము ఇప్పుడు లెట్సే తెలంగాణ ప్రభుత్వం కూడా వాళ్ళు డిక్లేర్ చేసేసారు ఏది మన దాని పేరేంటి ఆర్థిక మాంద్యం ఉంది కాబట్టి
ఆర్థిక మాంద్యం వల్లనే మేము ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాం కొన్ని స్కీమ్స్ లోని.
ఎగ్జాక్ట్ గా అంటే అది కరెక్ట్ గా చెప్పాల్సింది కాదు. ఎప్పటికప్పుడు దానికి ఉత్తేజం తగ్గట్టుగా క్యాష్ ఫ్లో పెంచాలి, ప్రజల్ని దాంట్లో భాగస్వాములు చేయాలి, వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పాలి తప్ప మనం ఆర్థిక మాంద్యం ఉంది కాబట్టి మేము ఇట్లా చేయలేకపోతున్నాం అనేది కరెక్ట్ అయిన అంశం కాదు. అది ఎప్పటికీ వంక కాదు. ఎనీవే ఇది అందరూ అర్థం ఆఫ్ కోర్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు కింద స్థాయి దాకా కూడా వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కూడా మనకి అవైలబిలిటీ పెరుగుతుందని అనుకుంటాం. ప్రజలు ఎక్కడున్నా ప్రజలే ప్రభుత్వాలు ఎక్కడున్నా ప్రభుత్వాలు ప్రజలకి భయం లేకుండా మేమున్నామనే ఒక ధైర్యాన్ని కల్పించాలి. ఆ ధైర్యాన్ని ఈ స్థానిక స్థానిక ప్రభుత్వాలు కూడా కల్పిస్తాయని ఆశిద్దాం. ఆ దిశగా ప్రజలను పునరుద్ధరించడం చేయాలని మనం కోరుకుందాం, మోటివేట్ చేయాలి. ప్రజలకు ఎంతసేపు భయాన్ని ప్రేరేపించడం అలా జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది అని ఆ స్థాయి మనం దాటిపోయాం. భారతదేశం ఇప్పుడు ఒకలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసంతో ముందుకు అడిగేయాల్సిన పరిస్థితులు. ఎట్లాంటి చిక్కులు ఎదురైనా ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ ఆర్థిక వ్యవస్థ కింద ఒక అంబిషియస్ టార్గెట్లు పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కింద దీన్ని కన్వర్ట్ చేయాలని చెప్పి. దాంట్లో ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వాలు చేస్తే కాదు, ప్రజలు కూడా భాగస్వాములు కావాలి, ప్రజలు కూడా ఆ దిశగా అర్థం చేసుకోవాలి, ఆ దిశగా మోటివేట్ కావాలి, సంపద సృష్టి పెరగాలి, ఉద్యోగాలు చేసుకుంటాం సాయంత్రంగా అనే సీక్వెన్స్ మాత్రమే కాకుండా వివిధ రకాల మార్కెట్ల పైన అవగాహన పెంచుకోవాలి, వ్యాపార సొంతంగా తమ కాలమే తమ నిలబడాలి. ఇది అందరి యొక్క సమిష్టి కృషి జరిగితే కనుక ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అనేది పెద్ద అంశం పెద్ద విషయం కాదని నా విశ్లేషణ. జరుగుతాయని కోరుకుందాం మనం ఆ విషయాల్లో ఖచ్చితంగా.
థ్యాంక్ యూ సార్ ఇంకొక దీని మీద పూర్తిగా మంచి విశ్లేషణ చేసినందుకు ధన్యవాదాలు సార్. ఇంకొక చిన్న విషయం సార్, అంటే ఈ మధ్యలో ఒకటి అంటే మీరు ఈ సేవ్ నల్ల మల్ల అని చెప్పేసి ఒకటి పెద్ద ఒక డ్రామా అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసారు కదా సార్, దాని మీద సినీ తారలు స్పందించారు. అయితే మా ఏంటంటే సార్ సినీ తారాల గురించి అంటే మీ విశ్లేషణ మీ అభిప్రాయం ఏంటి సార్, ప్లాస్టిక్ మీద కూడా స్పందిస్తే బాగుండేదని సామాన్యులు అనుకుంటున్నారు సార్.
గత వారం చాలా డీటెయిల్ గానే మాట్లాడా ఈ నల్లమల అనే సీక్వెన్స్ పైన, ఇదేనేం అనే దానికి ఉన్నటువంటి పద్ధతుల పైన, ఇదేనేం వెలికితీతలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల పైన, దానివల్ల మనకు వచ్చేటటువంటి క్లీన్ ఎనర్జీ అనే దానిపైన నేను గత వారం చాలా సుదీర్ఘమైన విశ్లేషణ చేశాను. బహుశా మీరు ఫాలో అయి ఉండకపోవచ్చు. మనం ఏంటంటే కరెంట్ టాపిక్స్ ఎక్కువ మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటే సో అప్పటికప్పుడు ఉన్న పరిస్థితుల గురించి మనం చర్చించుకోవడానికి మంచి అవకాశంగా ఉంటుందని నా అభిప్రాయం. మీకు కుదిరితే కనుక మీరు షో కావాలంటే డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ తిరిగి వినొచ్చు. దయచేసి నేను గత వారం మనం స్పష్టంగా దాని గురించి మనం ఆల్మోస్ట్ ఒక ప్రోగ్రామ్ మొత్తం దాని గురించి మాట్లాడాం ఎపిసోడ్ మొత్తం. ఓకే సో ఎనీవే ఓకే సో అక్కడ తెలుగుదేశం నాయకత్వం వైఫల్యం అనేది నాయకత్వంగా ఇవ్వాల్సిన భరోసా ఇవ్వడంలో కానీ ఆ నాయకత్వంగా కష్టకాలంలో ఉన్నటువంటి సహనాయకత్వాన్ని కష్టకాలంలో ఉన్న కార్యకర్తల్ని మేము నిలబడతాము అనే భరోసా ఇవ్వడంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారని చెప్పచ్చు. మీరు అంటే చాలా మంది దీన్ని చెప్పచ్చు, మరొక పక్క ప్రభుత్వం అంతా కర్కశంగా ఉంది కర్కోటకంగా ఉంది కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం అనే మాట ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే అర్థం కాదని అర్థం. ప్రజలకి ఇంత ప్రజలకి ఇది నిజంగా ఇది ఒక ప్రభుత్వం తప్పు చేస్తుంది అన్నప్పుడు ఆ ఒక నియంతలాగా ఒక వ్యక్తి లేదా ఒక ప్రభుత్వం అనేది పరిపాలన సాగిస్తుందని అనుకున్నప్పుడు ప్రజలు దానికి ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజలు ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకునే విధంగా గనక ఎస్టాబ్లిష్ చేయగలిగితే అంటే ఇది వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం వైసీపీ మధ్య యుద్ధం లాగా, ఇది ప్రభుత్వము ప్రతిపక్షం మధ్య యుద్ధంలా క్రియేట్ చేయటం లేదు, తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ మధ్య యుద్ధం లాగా, చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్ మధ్య యుద్ధం లాగా, లేదా ఒక వర్గానికి ఇంకొక వర్గానికి మధ్య యుద్ధంలాగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం వలన ప్రజల్లో సానుభూతిని టీడీపీ కోల్పోతుంది. జగన్ పార్టీ అయినటువంటి వైసీపీ పైన పాజిటివ్ అవుతుందని ఆయన ఏదో హీరో కిమేజ్ కింద తీసుకుంటున్నారు ఎవరు అనుకోవట్ల. అట్ ద సేమ్ టైం ప్రజలలో నిజంగా సానుభూతి పొందేటువంటి సదవకాశాన్ని, అది ప్రజలు దాన్ని ఓన్ చేసుకునే సదవకాశాన్ని టీడీపీ ఎందుకు కోల్పోతుంది అని అంటే ఒక స్టాండర్డ్ ఒపీనియన్ లేకపోవడం వలన. అంటే మీరు గమనిస్తూ ఉంటే గనక మన మీడియా, మన వార్తా మాధ్యమాలు, పత్రికా మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాలు అన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు మీరు ఎలా చేశారా మేము ఇలా చేస్తాం, మీ వీళ్ళు అలా చేశారు కాబట్టి వీళ్ళు ఇలా చేస్తాం అని ఒక గాలివాటి అభిప్రాయాల్ని మాత్రమే ప్రజల మెదడుల్లో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాయి తప్ప మీడియా యొక్క పాత్ర ఏంటనంటే నిజంగా ప్రజాస్వామ్యం నాలుగో స్తంభంగా కింద ఉండాల్సిన మీడియా పాత్ర ఏంటనంటే అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఏంటి. ఒక లాంగ్ స్టాండింగ్ సినారియోలో ఒక పార్టీ లేదా ఒక నాయకుడు లేదా ఒక కార్యకర్త అంటే చాలా చాలా మీరు అంటే నేను చాలా నేను కూడా చాలాసార్లు ఆవేదన చెందుతూ ఉంటా జంప్ జిలానీళ్ళు ఆ దాంట్లో దీన్ని మనం ఒక రోజు దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. జంపు జిలానీళ్ళు ఇంతమంది వెళ్ళిపోవచ్చు అంతమంది పోతారు అందులోంచి ఇంతమందికి వచ్చేస్తారు అనే అంశాన్ని చాలా సున్నితమైన అంశం కింద చాలా 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 ఈజీ అంశం కింద చాలా న్యాచురల్ అంశం కింద ప్రొజెక్ట్ చేయబట్టి ఈ రోజున ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు అధికార పక్షంలో యా ప్లీజ్ కనెక్ట్ హలో
నమస్తే ఈశ్వర్ గారు నేను పల్లపరాజు గారు విజయవాడ నుంచి.
నమస్తే పల్లపరాజు గారు వెల్కమ్ టు మైండ్ మీడియా షో. బాగున్నారు సార్?
బాగునండి.
చెప్పండి సార్.
ఒక ఒక భారతీయ జనతా పార్టీ అభిమానిగా కార్యకర్తగా ఒకడు అడుగుతాను, ఏ పార్టీకైనా పునాది కార్యకర్తలు ఏ పార్టీకైనా అటు ఇంతకుముందు కాంగ్రెస్ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, ఇప్పుడు తెలుగుదేశం అవ్వచ్చు, ఆ నాయకత్వం నమ్మకం కలిగిస్తుంది. అది ఆర్థికంగా అవ్వచ్చు లేదా భరోసా అవ్వచ్చు. అటువంటిది మా నాయకత్వం అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు అనుకుంటూ ఉన్నారు ఏమి చేయలేకపోతున్నాం మనం మా దగ్గరికి వచ్చే ఏదో పని మీద వస్తూ ఉంటారు ఆస్తో అది మేబీ పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు, మున్సిపల్ ఆఫీస్ అవ్వచ్చు, పంచాయతీ అవ్వచ్చు, ఏదో ఒక ఇబ్బందితో వస్తారు. ఎందుకంటే అందరి దగ్గరికి వెళ్ళరు, ఎవరు నాయకుడు అనిపించుకున్న దగ్గరికి వస్తారు. వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా కలిపి మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. ఆ భరోసా మేము తెచ్చుకోలేకపోతున్నాం కదా. ఏ విధంగా అధిగమిస్తే బాగుంటుంది జనాల్లో భారతీయ జనతా పార్టీ మీద మోడీ గారి వల్ల బాగా మంచి సదుపాయం ఉంది, దాన్ని ఏ విధంగా మళ్ళీ మేము జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాము. కానీ గత కొన్ని కార్యక్రమాల వల్ల ట్రిపుల్ తలాక్ అవ్వచ్చు, ఆర్టికల్ 370 అవ్వచ్చు, వీటన్నిటి వల్ల ఈ సంవత్సరం అయితే కనుక భారతీయ జనతా పార్టీ మన కన్నా గారి నాయకత్వంలో జనాల్లోకి బాగా పబ్లిసిటీ వెళ్తుంది కార్యక్రమాల వల్ల, సేవా సత్కార కార్యక్రమాలు బాగా వెళ్తున్నాం. దాన్ని అట్లా కాదు అడిగి వచ్చాను సార్. ఇదేమో ఇదేమో ఇంకో కార్యకర్త నేను గుర్తుకోవడానికి అనుకుంటాడు అది ఇప్పటికే ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో.
అంటే మీరు బీజేపీ పార్టీ కార్యకర్త కింద, పార్టీ అభిమాని కింద, పార్టీలో ఇది కింద ప్రశ్న మీరు నన్ను అడిగితే అది అంటే నన్ను ఎనీవే అంటే నాకు అర్థమైనంత వరకు నేను కొన్ని అంశాలు మాట్లాడతాను సార్. ఒకటి, రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం కార్యకర్తల్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడం కాదు మొదటిది. రైట్ సార్? సో అంటే పార్టీ ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఇస్తుందా అని అంటే అప్పుడు అంటే ఒక పార్టీ కింద వాళ్ళు చేయలేకపోవచ్చు. ప్రభుత్వంలో ఒక పార్టీ అధికారంలోకి చేరినప్పుడు మీరు చూస్తూ ఉంటారు రాజ్యాధికారం అనే మాట జనరల్ గా మాట్లాడే అంశంలో పరిధిలో ఎక్కడొస్తుంది అంటే రాజ్యాధికారం చేతిలో ఉంటే రాజ్యాధికారం వెనక ఉన్నటువంటి కొన్ని లొసుగులు కావచ్చు, కొన్ని మెలికలు కావచ్చు, కొంత విషయ జ్ఞానం కావచ్చు తమ తమ వర్గాలకి లేదా తమ పార్టీ వ్యక్తులకి అందజేయడం ద్వారా లబ్ధి పొందడం అనేది సహజం. ఆ సహజత్వాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే అంటే కొన్ని ప్రాంతీయ పార్టీలు లేదా కొన్ని వర్గాల యొక్క ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే దాన్ని ఓన్ చేసుకోవడం ద్వారా అదే రాజకీయ పార్టీ యొక్క పరమోద్దేశం కింద ప్రకటించడం, అదే రాజకీయ పార్టీల యొక్క మనుగడకి అని చెప్పడం ద్వారా అని చెప్పడం ద్వారా ఈ రోజున ఆ పార్టీల యొక్క నాయకులు అనుభవిస్తున్న దుస్థితి ఏంటో మీరు చూశారు. సో ఆర్థిక పరిపుష్టత అనేది రాజకీయ పార్టీల యొక్క కర్తవ్యం కాదు, కార్యకర్తలని ఆర్థికంగా ఆదుకోవడం అనేది పార్టీల యొక్క కర్తవ్యం కాదు. అంటే ఏదైనా ఒక స్కీమ్స్ ఏదో కొన్ని తెలుగుదేశం పార్టీ చేసినట్లుగా కార్యకర్తలకి లైఫ్ ఇన్సూరెన్స్ క్రియేట్ చేయడం, అదంతా ఒక హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు ఇవ్వడం, దట్స్ ఒక అదొక ఒక బాధ్యత కింద తీసుకోవచ్చు తప్ప అది రెండు. ఇంకా మీరు రెండో అంశం మీరు ఎప్పుడు చెప్తుంది, మీరు చెప్తుంది ఒక పోలీస్ కేసుల అంశంలో కావచ్చు లేదా ఏదైనా ఒక పని చేసి పెట్టే అంశంలో కావచ్చు అని అంటే, ఎప్పటికైనా ఇప్పుడు కూడా అంటే ఒకళ్ళ వైపు న్యాయం ఉంది అని అంటే, మనం ఇప్పుడు మన కార్యకర్తకి నిజంగా అన్యాయం జరుగుతుంది ఒక పార్టీలో అని అనుకుంటే కనుక నిర్భయంగా దగ్గరున్న పోలీస్ స్టేషన్ కి యూ కెన్ జస్ట్ వాక్ ఇన్, యూ కెన్ క్వశ్చన్ ద పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళు కాదు అని అంటే వాళ్ళకి అది ఇబ్బంది కాబట్టి. కానీ ఆ టాక్టిక్స్ ఎవరైతే మనం పెంచుకోగలుగుతారో వాళ్ళ నాయకత్వంలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. అధికారం లేదు కాబట్టి పోలీసులు మన మాట వినరు, లేదా మన దగ్గరికి వస్తే మనం పనులు చేసి పట్టలేకపోతున్నాము అనే అంశం ఏదైతే ఉందో ఇది మీడియా యొక్క సృష్టి సార్. మీడియా ఏం చేస్తుందంటే మనకు తెలియకుండానే మన మెదళ్లలో అధికారంలో లేకపోతే పనులు జరగవు అంటే ఆ పనులు అంటే ఏంటో నిర్వచించమనండి. ఏ మీడియా మిత్రుడైనా ఏం పని జరగాలి, ఒక అర్హుడికి ఒక ఇల్లు రావాలనుకోండి సార్, ఇల్లు రావాలని అనుకుంటే ఇల్లు ఇవ్వనని గనక స్థానికంగా ఆ గ్రామ సభల్లో గనక నిజంగా చర్చించిన ఒక అంశంలో ఇతను నిజంగా ఇంటికి అర్హుడు కానీ మేము ఇవ్వమని ఎవరని అంటే గనక మనం నిజంగా కార్యకర్తలను అక్కడ పోరాటం బిల్డ్ చేస్తే డెఫినెట్ గా వాళ్ళ మోకాళ్ళ మీద మనం వంచగలుగుతాం. అంటే ఏ పార్టీకైనా సంబంధించి అయినా కూడా ఫలానా పార్టీ కార్యకర్తలు కాబట్టి మేము ఇల్లు ఇవ్వమని ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా మనం ఫైట్ చేయగలుగుతాం ఫ్యాక్ట్స్ అన్ని మన దగ్గర ఉన్నప్పుడు. అది ఏమవుతుందనంటే మీడియాలో మీడియా మన మైండ్ లో మన ఇన్ ద సెన్స్ ప్రజల మైండ్ లో పెట్టిన ఒక ఫ్రేమ్ ఆఫ్ వర్క్ ఇలా ఉంటే ఇంతే మీరు, మీకు పనులు జరగవు, వేరే పార్టీలు జరగకూడదు. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత హయాంలో కూడా మనం చూసాం, సాక్షాత్ ఒక ఎమ్మెల్యేని పక్కన పెట్టుకుని ఆయన వేరే పార్టీలో ఉన్నప్పుడు నా దగ్గర పనుల కోసం వచ్చేవాళ్ళు కానీ నేను వేరే పార్టీలో ఉన్నావు కదమ్మా నేను చేయనని చెప్పాను కాబట్టి మన పార్టీలోకి వచ్చారని చెప్పి గౌరవ చరితారెడ్డి అనుకుంటా, నేను పేరు మర్చిపోయాను ఆవిడది, ఆవిడ ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే దౌర్భాగ్య స్థాయికి తీసుకెళ్లింది ఎవరయ్యా అంటే ప్రజలు కావచ్చు మీడియా కూడా కావచ్చు. సో ఈ అపోహలు పక్కన పెట్టి నాయకత్వం ఎదగడం అనేది ఎప్పుడైనా ఏంటంటే సార్, కార్యకర్త ఎవరైనా ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని స్కీమ్స్ ని నిజమైన అర్హమైన వర్గాలకి కుల మతాలకి అతీతంగా గనక ఒక స్కీమ్స్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మీడియా దృష్టిలో పడడం అనే అంశాన్ని పక్కన పెట్టాలి సార్. మనం మీడియా దృష్టిలో మనల్ని కవర్ చేస్తేనే మనకు అనే అంశం పక్కన పెట్టాలి. మనం 10 మందిని కలుగుతాం కానీ మీరు ఇన్ ద సెన్స్ ఏ పార్టీ కార్యకర్తలు కానీ మనం 10 మందికి దాన్ని ఆ పథకాన్ని అర్హులు ఎవరైతే మనం గుర్తించగలుగుతున్నామా వాళ్ళకి ఆ పథకాన్ని చేర్చగలుగుతున్నామా, తెలియని వాళ్ళకి మనం దాని గురించి తెలియజెప్పగలుగుతున్నామా, తెలియజెప్పిన దాన్ని మళ్ళీ తిరిగి సైక్లిక్ ప్రాసెస్ లో ముందుకు తీసుకెళ్లగలుగుతున్నామా అని దానికి డబ్బులు ఏం ఖర్చు కావు సార్. డబ్బులు ఖర్చు అయ్యేది ఎప్పుడయ్యా అంటే నిజంగా ఏదైనా ఒక వ్యాపారాలు చేయాల్సి వస్తే లేదా నిజంగా ఎవరికైనా ఆపరేషన్ కి 1,00,000 కావాలని అంటే సిఎంఆర్వి 2 ముఖ్యమంత్రి సహాయం నుంచి 2 లక్షలు వచ్చిందని అంటే మిగతా 3 లక్షలు ఇవ్వకపోతే అనే అంశాల దగ్గర వస్తాయి తప్ప నిజంగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఉన్న కనెక్ట్ ని అర్థం చేసుకునే అవగాహన మనం పెంచుకున్న రోజున అవకాశాలు అవకాశం మన దగ్గరికి ఎవరు వస్తారు అంటే కార్యకర్తల దగ్గర ఎవరు, మీరు చెప్పే వ్యక్తులు ఎవరు వాళ్ళు, అయ్యా నాకు ఈ పని ఉంది కానీ ఈ పని వాళ్ళు చేయటం లేదు అనే వాళ్ళు వస్తారు. దాని మీద అవగాహన పెంచుకోవడం అనేది కార్యకర్తల విధి. లేదు అంటే స్థానికంగా ఉన్న నాయకత్వం లేదా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఇగో ఇలాంటి స్కీమ్స్ ఉంటాయి దీంట్లో ఇలాంటి డ్రాఫ్టింగ్ ఉంటుంది వీళ్ళు అర్హులు అవుతారు దీని ప్రకారం వీళ్ళు జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా వీళ్ళు ఫుల్ఫిల్ చేయాలి అని అంటే ఈ రోజు ఉన్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రధానమంత్రి కార్యాలయానికి ఆయన దాని గ్రీవెన్సెస్ లో మీరు నిజంగా అక్కడ ఎవరైనా అర్హులు అయ్యుండి కూడా ఎవరన్నా డిఫెండ్ కుదరదు అన్నారని అనుకోండి డైరెక్ట్ గా మీరు ప్రధానమంత్రి కార్యాలయానికి ఉత్తరం రాయొచ్చు, డైరెక్ట్ గా ప్రధానమంత్రికి ఒక ప్రధానమంత్రి ఆఫీస్ కు ఒక ట్వీట్ పెట్టచ్చు. అంటే నేను ప్రధానమంత్రి అని చెప్పట్లే, ఆ సంబంధిత మంత్రివర్గ ప్రతినిధి లేదా సంబంధిత కలెక్టరు సంబంధిత స్థానిక అధికారి ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా మనం ప్రశ్నించగలుగుతాం. ప్రశ్నించడం అలవాటైంది అంటే అదే అంటున్నా, ప్రశ్నించడం అనేదాన్ని మనం తొక్కేస్తుంటే ప్రశ్నించడం అనేదాన్ని గనక మనం వెనక పెట్టి అసంతృప్తితో ముందుకు వెళ్తే గనక నాయకత్వం ఏమనేది ఖచ్చితంగా మనకు కనబడుతుంది. నాయకత్వం అనేది ద స్టెప్, ఒక ఎవరైతే నాయకులకు ఎదగాలనుకుంటున్నారో వాళ్ళు వేయాల్సిన మొదటి అడుగు, రెండవ అడుగు, మూడో అడుగు. ఆ మొదటి మూడు అడుగులు ఖచ్చితంగా వేస్తే గనక అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కావచ్చు స్థానిక కార్యకర్తలు కావచ్చు వాళ్ళ దగ్గరికి వస్తారు, అంటే మీరు మోడీ గారిని చూసినా సార్, మోడీ గారి దగ్గరికి వెళ్తే మీరు అంతకుముందు మీ బీజేపీ పార్టీ గురించి మీకు బాగా అవగాహన ఉంటుంది కదా. మోడీ గారి యొక్క జీవన విధానం మీరు చూస్తారు, ఆయన యొక్క కార్యకర్తగా ఆయన ఏం చేస్తారు మీరు చూశారు, ఆయన రాజకీయ పార్టీలోకి రాకముందు ఆయన రోడ్ల మీద ఎట్లా తిరిగారో చూశారు, మరి ప్రజలకు పనులు చేయించారలేదు మీరు చూశారు. అంటే దాన్ని హౌ వీఆర్ షేపింగ్ అవర్సెల్ఫ్, మనం మనల్ని మనం మలుచుకునే విధానం పైన నాయకత్వం ఆధారపడుతుంది. దానికి కొంచెం మానసికంగా ఇంకొంచెం బలం పెంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా బలం పెంచుకోవాలి, అది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మీద జరిగినటువంటి దుష్ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ మీడియా బాధ్యతారాహిత్యంగా ఒక పార్టీ మీద బురద జల్లే విధానానికి ఆ ప్రతీక ఆంధ్రప్రదేశ్ బీజేపీ. ఇంత కష్టకాలంలో కూడా తిరిగి మీరన్నట్లుగా మంచి స్కీమ్స్ ని కేంద్ర ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి మనం తీసుకెళ్లగలిగిన రోజున ఖచ్చితంగా మీరు చూస్తున్నారు మీ మీ కళ్ళ ముందు చూస్తున్న పరిణామాలు. ఇద్దరు పార్టీలు కేవలం వ్యక్తిగత వైరాలతోటి ఆ రాష్ట్రం అంటే రెండు పార్టీల యొక్క మధ్య అధికార మార్పిడైనా మరో తమిళనాడులో దీన్ని తయారు చేద్దామని చూస్తున్నారు. అది కొత్తగా ఏర్పడే ఒక రాష్ట్రానికి ఖచ్చితంగా మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ డిజర్వ్స్ బెటర్, మోదాన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంతకంటే మంచి జరగాలి, ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఇంతకంటే మంచి జరగాలి. కుల మతాలకి వర్గాలకి పార్టీలకు అతీతంగా అభివృద్ధి ఫలాలు లేదా ముందడుగు వేయడం అనేది ఖచ్చితంగా అక్కడ జరగాలి. అలాంటి దృక్పథం సైద్ధాంతిక బలం బీజేపీకి ఉంది, మీ పార్టీకి ఉంది, దాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్తారు అనేది కార్యకర్తలపైన ఆధారపడుతుంది. యువర్ ఆల్ ఫైటింగ్ గుడ్ సార్, మీరు మీరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యకర్తలకు కాళ్ళకి దండం పెట్టచ్చు ఎంత నెగిటివ్ వాతావరణంలో కూడా నిలబడి పార్టీ జెండా మోస్తున్నందుకు. అలాంటి సైద్ధాంతిక నిబద్ధత ఉన్న మీలాంటి వాళ్ళందరూ ఇంకొంచెం ముందడుగు వేస్తే గనక మీరు పల్లవరాజ్ గారు రేపు పొద్దున్న ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందని అలాంటి వాళ్ళు కోరుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో యా, సో మన పల్లవరాజు గారు ప్రస్తావించిన అంశాన్ని మీరు చూస్తే కనుక, అంటే ఇంత ఇలాంటి కష్టాల్లో ప్రజలకు పనులు చేయించడం అనే కమిట్మెంట్స్ లేదా బాధ లేదా ఒక అలాంటి ఇది ఇనే సీక్వెన్సెస్ ఎందుకు వస్తున్నాయనంటే, ఆంధ్రప్రదేశ్ లో వర్గాల కింద పార్టీల కింద ప్రజల్ని చీల్చేసి మీడియా తన వంతు పాత్ర తను పోషించి మేము మేధావులని చెప్పుకుంటూ కొంతమంది అంటే అజ్ఞానానికి పరాకాష్ఠ కింద వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు ఒక వ్యక్తుల్ని నిర్వచించే విధానం, ఒక సిద్ధాంతాన్ని వక్రీకరించే విధానం, ఒక ఆబ్జెక్టివిటీని అంటే ఆంధ్రప్రదేశ్ అనేదో ప్రత్యేక హోదా అనే దాని పేర్ల వీళ్ళందరూ చేసినటువంటి అరాచకం ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడున్న పరిస్థితికి తీసుకొచ్చి ఒక చోటు కూర్చోబెట్టింది. ఇది ఎక్కడికి దారితీస్తుంది? భవిష్యత్తులో వీళ్ళందరూ ఇలాగే వర్గాలుగా కొట్టుకుని వెళ్ళిపోతారా? లేదా రాష్ట్ర అభివృద్ధికి వచ్చినప్పటికీ మేమందరూ ఒకటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చిన్న చిత్తగా రాజకీయ డిస్ప్యూట్స్ మన మధ్య ఉన్నా కూడా యాజ్ ఏ హోల్ రాష్ట్రంగా మనం ఏం చేయాలి, ఎవరితో కొట్లాడాలి, అంటే కొట్లాడడం అని అంటే ఊరికే గంటల తరబడి టీవీల ముందు దీక్షల పేరిట గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ఏసీలు పెట్టుకుని దీక్షలు చేసామని పై నుంచి పొద్దున సందా చెప్పుకోవడం కాదు. పోరాటం అనేది అనే దానికి ఒక ఆచరణ ఉండాలి, ఒక కలుపుగోలుతనం ఉండాలి, అందరూ మేమంతా ఒకటే మా రాష్ట్రం దగ్గరికి వచ్చినప్పటికీ అనే ఒక కలుపుగోలుతనం ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు కేంద్రం దిగి వస్తుంది. మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్లా వచ్చింది? విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి దాదాపు 14 మంది పైన కాల్పులు జరిపిన ఆ స్థాయిలో ఉద్యమం వెళ్ళిన తర్వాత కేంద్రం దిగి వచ్చి వైజాగ్ లో దగ్గరుండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న పోరాటాన్ని అదే కేంద్రం గౌరవించి సాక్షాత్ ఇందిరాగాంధీ వచ్చి ఆవిడ ఇచ్చి వెళ్ళారు. మరి ఆవిడేమి పర్సనల్ ఎనిమోసిటీ ఏం పెట్టుకోలేదు కదా. అందులో ఉన్న యాక్చువల్ గా ఇందిరాగాంధీ గారి పైన ఉద్యమం చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు అందులో, ఎమ్మెల్యేల కింద అప్పట్లో, ఎంపీల కింద ఉన్నట్టున్నారు అప్పట్లో. మరి అయినా ఆవిడ ఏం వ్యక్తిగతంగా వ్యతిరేకంగా ఏం తీసుకోలేదు. ఇందిరాగాంధీ గారు జనరల్ గానే డిక్టేటర్ అంటారు, అలాంటి ఆవిడ కూడా దాన్ని ఒక పాజిటివ్ దృక్పథంతో తీసుకుని ఇచ్చి వెళ్ళలేదా? వెళ్ళారు. సో మనం ఏం సందేశం ఇస్తున్నాం ప్రజలకి? అంటే ఇప్పుడున్న నాయకత్వం నా పరంగా నాకు అనిపించేది ఏంటంటే ఇది ఖచ్చితంగా నాయకుల యొక్క వైఫల్యమే. మాకు ఇంత అనుభవం ఉంది అని ఒక ఆయన, మా నాయన మాకు ఈ రాష్ట్రానికి బోల్డ్ చేశారు కాబట్టి రాష్ట్రం ఇస్ ఇండెప్టెడ్ టు మై ఫ్యామిలీ అనే రకంగా ఒక ఆయన బిహేవ్ చేస్తే కుదరదు. ప్రజలు సామాజికంగా చైతన్యవంతులు అవుతున్నారు, అవ్వాలి, ఇది సరిపోదు ఇంకా. సో ఇందాక మీరు మాట్లాడుతున్న చూస్తా ఉంటే ఇది దాని పేరండి, మన ఇందాక చంద్రబాబు నాయుడు గారి యొక్క కోడెల సుప్రసాద్ గారి యొక్క ఆత్మహత్యానంతర పరిణామాలు మీరు గమనిస్తే ఇది ఏదో కుల మీద దాడి కింద, ఇది ఒక కులపరమైనటువంటి విభజన కింద ఆయన ఇంకా డామేజ్ చేస్తున్నారు సమాజాన్ని. తెలుగుదేశం పార్టీ కోసం బీసీస్ ఎంతో మంది బీసీ తెలుగు జనరల్ గా బీసీస్ మేజర్ రిప్రజెంటేషన్ ఉండాల్సి ఉండే పార్టీ ఒకప్పుడు తెలుగుదేశం. అలాంటిది బీసీస్ కలుపుకి వెళ్ళక వాళ్ళు వేరే దానికి వెళ్ళిపోతే ఈ రోజున బీసీస్ లో రిప్రజెంటేషన్ లేదు అని అనిపించుకుంటూ బీసీల యొక్క సరైన గౌరవం లేదా పార్టీలో అని అనిపించుకుంటూ కూడా కాదు, మా మా కులానికి చెందిన వ్యక్తిని మీరు హత్య చేశారు. మరి పక్కన అచ్చెన్నాయుడు గారి మీద కూడా కేసు పడింది కదా, ఇంకో పక్కన సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పడింది కదా, వాళ్ళని కూడా వెధిస్తుంది కదా ఈ ప్రభుత్వం. కుల హత్య ఎట్లా అవుతుంది, కులపరమైనటువంటి కక్ష సాధింపు ఎట్లా అవుతుంది, అంటే మీరు మిగతా కులాలకి సంబంధం లేనట్లుగా, అంటే తెలుగుదేశం తను మలుచుకుంటున్న తీరు ఎట్లుందో నాకు అర్థం కాదు అంశం. మరి మన నాయకత్వం ఏమాలోచిస్తుంది, వెనకాల స్ట్రాటజీ గ్రూప్లు ఏమైనా తెలుగుదేశంలో ఒకప్పుడు ఉన్నటువంటి మేధో లైక్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఏం జరిగినాయి, ఈ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు వైసీపీని కూడా గమనిస్తే కనుక వైసీపీ వాళ్ళకు కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఒకలాంటి హౌండింగ్ అవును, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా వీళ్ళు ఏదో మాట్లాడితే వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు, మేము అలాగే బిహేవ్ చేస్తాం అంటే దెన్ దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ సైకిక్ వాస్. అది నడుస్తూనే ఉంటాయి, అది ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు విషం చిమ్ముకోవడం ద్వారా వీళ్ళకి తెలియని అంశం ఏంటంటే ప్రజల మనసుల లోపల ఒకలాంటి నిరాశ నిస్పృహ వెళ్ళిపోతుంది. వీళ్ళు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాలు ఉన్నది కక్ష సాధింపుల కోసం కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకొంచెం సంయమనం పాటించాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి. మేము వాళ్ళు అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేసామని అంటే తేడా లేదని అనుకుంటే సైకిల్ చక్రం ఫ్యాన్ కూడా విరిచి పక్కన పెడతారు ప్రజలు అనేదాన్ని గుర్తించాలి. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం, అంటే ప్రజలు శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, దేశం శాశ్వతం. నా అనే ఇమేజ్ని చుట్టూనే జరుగుతుంది, నేను అనుకుంటేనే జరుగుతుంది లాంటి డిక్టేటివ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం కూడా మార్చుకోవాలి. ప్రభుత్వం పైన బురద వెళ్తున్నారు ప్రతిపక్షాలు కాబట్టి, మీడియాని అనుకూలంగా చేస్తున్నారు కాబట్టి చేస్తారు, చేసిన దాన్ని మీరు సంయమనం పాటించాలి. ఆ నిబద్ధత ప్రజలకు అర్థం కావాలి, అర్థమయ్యేదాకా మీరు ప్రయత్నం చేయాలి. అంతే తప్ప వైసీపీని మద్దతు ఇస్తూ సాక్షిపత్రిక ఉంది కాబట్టి, సాక్షి ఛానల్ ఉంది కాబట్టి దాని ద్వారా వాళ్ళందరి మీద బురద జల్లడం, దానికి వాళ్ళకు బురద జల్లితే మనం ప్రతిగా బురద జల్లడం, ఈ బురదల మధ్య రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా ఉద్దేశం. మరి వాళ్ళు ఓకే చూద్దాం ఇంకా భవిష్యత్తులో. ఇప్పుడు శివప్రసాద్ గారు మన ఒక ఎంపీ యొక్క ఆరోగ్యం, మాజీ ఎంపీ యొక్క ఆరోగ్యం కూడా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి బహుశా మనం ఈ వార్త చదువుతున్నప్పుడు ఏం జరుగుతుందో తుది న్యూస్ అయితే నాకు తెలియదు కానీ, సో దానికి తెలుగుదేశం పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, మరి ఒక దళిత ఎంపీకి అంతే గౌరవం ఇస్తుందా, ఒక కేవలం అంటే మీరు చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, పల్నాడు పులి, బొబ్బులి పులి, ఈ సినిమా టైటిల్స్ ఏంటో నాకు అర్థం కాదు. సినిమా టైటిల్స్ ఏంటి, ఎవరిని మీరు వ్యక్తుల్ని రైట్ నాయకత్వం ప్రజల కోసం కొట్లాడారు, ప్రజల కోసం అప్పట్లో వర్గాల్ని పెంచి పోషించారు, ఫ్యాక్షన్లో ఒక నాయకు ఒక వైపు ఉన్న వర్గానికి నాయకత్వం వహించారు, అప్పట్లో ఉన్న రాజకాలకి ఆయన ఎదురొడ్డారు ఒప్పుకుందాం. అంటే బొబ్బులి పులి అలాంటి మనస్తత్వం నాయకుడు ఈ వ్యక్తిత్వాలని పెంచడం లేదా వ్యక్తిత్వ హరణం చేయడం ఒకేసారి, ఈ ధోరణి, ఈ సామాజిక ధోరణి అనేది సమాజానికి ఖచ్చితంగా మంచిది కాదు అని మనం చెప్పాలి. ఇక తెలంగాణ వైపుకి వస్తే గనక అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంటే మొన్న ఒక రోజు ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా ఒక రకంగా సొంత ప్రభుత్వం ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీశారు అసెంబ్లీలో. ఏమని చూసే ఉంటారు, చాలా మంది చూసే ఉంటారు, చాలా త్వరగా కనుమరుగైపోయింది ఆ ప్రజల మీడియా నుంచి కానీ దాని మిగతా నుంచి కానీ ఆ వార్త చాలా త్వరగా కనుమరుగైపోయింది. వాళ్ళ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు ఏమని, మాకు అసలు కేటాయింపులు ఎక్కడున్నాయి, మేము ఇప్పుడు ఇందాక మన పల్లవరాజు గారు చెప్పినట్లు ఆయన మేము ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మేమే పనులు చేయించుకోలేకపోతే ఆయన బాధపడుతుంటే, అసెంబ్లీలో తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు పనులు ఏం చేయించలేకపోతున్నాం, ఒక చోట బ్రిడ్జ్ అడిగితే మేము కట్టించలేకపోయాం, రోడ్లు వేస్తామని మేము బాండ్ రాసిచ్చాం కానీ మేము చేయించలేకపోతున్నాం, నిధులు అడిగితే నిధులు లేవని చెప్తున్నారు, కేటాయింపులు లేవని చెప్తున్నారు, ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి సంవత్సరానికి కోటి రూపాయలు చొప్పున 3 కోట్ల రూపాయలు చొప్పున ఇస్తానటువంటి నిధులు రావడం లేదు, మేము ఏ రకంగా కార్యకర్తలకు మొహం చూపించుకోగలుగుతాం, ఏ రకంగా ప్రజల ముందుకు వెళ్ళగలుగుతాం అని వాళ్ళ యొక్క నిరాశని సడన్ గా ఒకేసారి, అంటే ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ టీఆర్ఎస్ మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అంటే కొంత ఇది పూర్తి స్థాయి కేంద్రీకృత ప్రభుత్వం ఉండడం ద్వారా పూర్తి స్థాయిలో పవర్ సెంటర్ కింద ఒక ప్రగతి భవన్ లో ఉన్నటువంటి మన కేసీఆర్ గారు వాళ్ళ అబ్బాయిలు వీళ్ళ చుట్టూనే రాజకీయం, వీళ్ళు చేస్తేనే పనులు అని అనిపించుకోవడం ద్వారా అది కూడా మంచి పద్ధతి కాదు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రజలకి వాగ్దానాలు చేశారు, కాళ్లే పట్టుకున్నారు, గడ్డాలే పట్టుకున్నారు, బాండ్లే రాసిచ్చారు, వాళ్ళ ప్రజాప్రతినిధులు, వాళ్ళ ప్రజలను ఎన్నుకుని పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా, అది టీఆర్ఎస్ మ్యాండేట్ ఒప్పుకుంటాం కరెక్టే, కానీ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు ఒక స్వయం ప్రతిపత్తి ఉంది, వాళ్ళకు ఒక ప్రజల్లో ఎంతో కొంత ఇమేజ్ ఉంది, వాళ్ళకు ఒక రెప్యుటేషన్ ఉంది. ఆ రెప్యుటేషన్ దెబ్బతినే విధంగా ప్రవర్తించి అడుగుతుంటే, సమాధానాలు అడుగుతుంటే కనుక మేము అది సంబంధిత అధికారులతో మాట్లాడతాం, ఆ ప్రశ్నకు అధికారుల నుంచి ప్రత్యుత్తరం తీసుకున్న తర్వాత మాట్లాడతాం, ఇలాగే చెప్పారు తప్ప వాళ్ళ దాంట్లో కూడా భరోసా కల్పించలేకపోయారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యొక్క మంత్రివర్గం కూడా భరోసా కల్పించలేదు, మీ వెనక మేము ఉన్నాం, మైనర్ పనులు ఏమైనా ఉన్నాయి అలాంటి పనులన్నీ స్పష్టంగా ప్రయారిటైజ్ చేసుకుందాం, బడ్జెట్ కేటాయింపులు అన్నింటి పైన ఓరియంటేషన్ చెప్తాం. ఒకప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉండేది, మీ మీద మీకు ఓరియంటేషన్ క్లాసులు చెప్తాను, ఏ ఏ పథకాలు కేటాయింపులు ఎలా జరుగుతాయో దాని బడ్జెట్ పైన మీకు శిక్షణా శిబిరాలు కండక్ట్ చేస్తాను, ఇవన్నీ ఇనీషియల్ బృహలాగా ఆరంభ స్వరత్వంలాగా అన్ని మాట్లాడడం తప్ప నిజంగా పరిపాలన క్షేత్రస్థాయికి తీసుకెళ్లే విధంగా ఎవరు తీసుకెళ్ళాలి, ఎమ్మెల్యేలు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎందుకంటే ఎమ్మెల్యే తర్వాత మన డివిజన్ స్థాయి నాయకులు తీసుకెళ్ళాలి, ఇంచార్జ్ వాళ్ళు తీసుకెళ్ళాలి. వాళ్ళందరికీ అవగాహన లేకుండా జరుగుతుంది ఏంటో చెప్పకుండా సడన్ గా బడ్జెట్ రోజున మనకు ఆర్థిక మంది ఉంది కాబట్టి మేము నిధులు కేటాయింపు తగ్గించేసాం, కొన్నిటి మనం తగ్గించుకోవాలి అని చెప్పేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు ప్రతి కాన్స్టిట్యూన్సీకి రిప్రజెంటేటివ్ కింద ఉండరు, ఒక కాన్స్టిట్యూన్సీకి ఒక ఎమ్మెల్యే ఉంటారు, వాళ్ళు ప్రజలకి బాధ్యత సమాధానం చెప్పాలి. సో ఆర్థిక మాంద్యం మీద ఎవరైనా ఒక 10 మంది మీకు తెలిసిన మీ ఎమ్మెల్యేని అడగండి, ఆర్థిక మాంద్యం అంటే ఏంటంటే ఏమో ఆయన వాళ్ళకు కూడా తెలియదు, పాపం చాలా మంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా తెలియదు, మనం చాలా మంది చదువుకున్నప్పటికి కూడా అసలు క్లారిటీ రాదు, అసలు ఆర్థిక మాంద్యానికి భారతదేశంలో పుడుతుందా ప్రపంచవ్యాప్తంగా పుడుతుందా చాలా మందికి లెక్కలు కూడా తెలియదు. అలాంటప్పుడు ప్రజల్ని సమాయత్తపరచడం, ఒకప్పుడు ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర విభజన ఉద్యమానికి నేపథ్యం వహించడం కోసం వహిస్తున్న రోజుల్లో అనేక రకాల వర్క్ షాప్స్ కండక్ట్ చేసి అనేక రకాల శిక్షణా శిబిరాలు కండక్ట్ చేసి ఎంతో మందిని యాక్టివేట్ చేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళకి సరైన అవగాహన కల్పించాలి, వాళ్ళ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి, లేదా దాన్ని కరెక్టివ్ మెజర్స్ ఏవైతే తీసుకుంటున్నారో దాని గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందేలాగా చూడాలి. చూడా హైదరాబాద్ చుట్టూనే మళ్ళీ తిరిగి కేంద్రీకృతం అవుతూ ఉంటే అడ్వాంటేజ్ ఏముంది, ఏది ప్రాజెక్ట్ వచ్చినా హైదరాబాద్లోనే మళ్ళీ పెడుతున్నారు, హైదరాబాద్ని విశ్వనగరంగా మారుస్తామంటున్నారు, ఏదో మరి ఆదిలాబాద్ పరిస్థితి, మహబూబ్నగర్ పరిస్థితి, మహబూబాబాద్ పరిస్థితి, నల్గొండ పరిస్థితి, కొత్తగూడెం పరిస్థితి, జహీరాబాద్ పరిస్థితి, వీళ్ళందరూ ఓట్లు వేయలేదా, వీళ్ళందరికీ పరిశ్రమలు అక్కర్లేదా, లేకపోతే వీళ్ళందరూ అభివృద్ధిలో భాగస్వాములు కానక్కర్లేదా, ఇది ఈ ధోరణి. అంటే ప్రభుత్వం పై ఇంకొకటి ఏంటి, మన బీజేపీ నాయకులు మన పేరాల శేఖర్ జీ ఒక కేసు కూడా వేశారు, దాదాపు 43,000 జీవోల్ని ట్రాన్స్పరెంట్ గా ప్రజాక్షేత్రంలో లేకుండా సీక్రెట్ జీవోల కింద ఇష్యూ చేశారు. ఎవరికి అంటే ఎందుకు సీక్రెట్స్ పెట్టాల్సి వస్తుంది, ప్రభుత్వం పారదర్శకంగా అంటే రక్షణ సంబంధించిన అంశాలు, దేశ భద్రత, పౌర భద్రత, దానికి సంబంధించిన అంశాలు లో మనం ట్రాన్స్పరెన్సీ పాటించమని ఎవరు కోరుకోరు, కానీ సాధారణ పరిపాలనా శాఖకు చెందినటువంటి జీవోలను కూడా హైడ్ చేయాల్సిన అవసరం ఏంటి, సాధారణ కేటాయింపుల యొక్క జీవోలను కూడా హైడ్ చేయాల్సిన అవసరం ఏంటి, బడ్జెట్ అలొకేషన్ కూడా హైడ్ చేయాల్సిన అవసరం ఏంటి, దాని వెనకాల ఏం జరుగుతుంది, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఏం జరుగుతుంది, మాకు అసలు నిధులు అందట్లేదు, ఎక్కడికక్కడ కార్యకలాపాలు ఆగిపోయినాయి, అంటే ఆర్థిక మాంద్యం ఉందని ఒక మాట చెప్పడం కరెక్ట్ కాదు, చెప్పాలా కేటాయింపుల్లో అంతకుముందు 100 కోట్లు ఇస్తే ఇప్పుడు 80 కోట్లు ఇస్తున్నాం, ప్రతినిధి ఇంతకుముందు 3 కోట్లు కాదు ఇప్పుడు మనం 1 కోటి ఇస్తున్నాం, ఇప్పుడు 1.5 కోట్లు ఇస్తున్నాం, ప్రయారిటైజ్ చేయండి, ప్లాన్ చేసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేయాలా, అది వదిలేసి ట్రాన్స్పరెన్సీ మిస్ అయ్యేలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో ప్రభుత్వాలు అర్థం కాదు. ఇక మన ఇక ప్రతిపక్ష పాత్ర వహించాల్సినటువంటి కాంగ్రెస్ అంటే ప్రతిపక్షం ప్రస్తుతం మొన్నటిదాకా బీజేపీ కంటే ఒకటే ఎమ్మెల్యే ఉంది అసెంబ్లీలో, రాజాసింగ్ అని, ఆయన అంతా ఒక హిందుత్వ ధోరణి అనే సీక్వెన్స్ లో నడుస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి అంశాల్లో మల్లు రవి గారు ఆయన మన మల్లు భట్టి విక్రమార్క గారు మొన్న మంచిగానే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది, సరైన దిశలో కొంచెం చర్చ చేద్దామని అనుకున్న ఆయన మిగతా వాళ్ళందరూ అడ్డుపడి ఆ చర్చ జరగనివ్వకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీలో అలాంటి ఒకళ్ళిద్దరు నాయకులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ పెద్ద పెద్ద నాయకత్వం అని క్లెయిమ్ చేసుకునే వీళ్ళు ఎవరైనా కానీ ఈ సరిగా ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. కాంగ్రెస్ బలహీనత అవ్వడం కారణం కూడా అదే, ఇంత ఇబ్బందుల్లో ప్రజలు ఉన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఇంత ఆర్థిక మాంద్యం పరంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నప్పుడు ప్రభుత్వానికి ఎస్ ప్లీజ్ కనెక్ట్ ప్లీజ్ హలో హలో హలో, సమ్వన్ ఈజ్ ఆన్ ద కాల్. ఓకే, సో ఇలాంటి అంశాలని ఐ థింక్ సిగ్నల్ ఏదో ప్రాబ్లం అంటే అనుకుంది. ఇలాంటి అంశాలలో పోరాటాలను నిర్మించడంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో విఫలమవుతుంది. రేవంత్ రెడ్డి గారికిను సంపత్కి మధ్య మన మన విభేదాలు, రేవంత్ రెడ్డి గారికిను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మధ్య విభేదాలు, అక్కడ హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆవిడ కాకుండా వేరే వాళ్ళని పెట్టాలని ఒకళ్ళు మాట్లాడటం, లేదా అసలు ఉన్న ఒక అసలు కాంగ్రెస్ పార్టీ నైజానికి అంటే అఫ్కోర్స్ నైజం ఎప్పుడు అట్లాగే ఉంటుంది, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ మాట్లాడతారు, కానీ విషయం ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఉన్నాయి. ఎస్ ప్లీజ్. హలో, సో నమస్తే సార్, ఎవరండి?
నమస్కారం అండి, నా పేరు హేమంత్.
హేమంత్ గారు, వెల్కమ్ టు మై షో సార్, మైండ్ మీడియా. చెప్పండి సార్.
థ్యాంక్ యూ సార్. నాకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయండి.
చెప్పండి.
ఒకటి, ప్రస్తుతం ఓవరాల్ గా ప్రపంచం ఆర్థిక మాంద్యం దిశగా వెళ్తుంది, అందులో భారతదేశం పరిస్థితి కూడా కొంచెం ఆర్థిక మాంద్యం దిశగానే వెళ్తున్నట్టుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలలో కొంచెం ఉద్యోగ చర్యలు, కార్పొరేట్ సంస్థలకు సంబంధించి ప్యాకేజెస్, అట్లాంటి చర్యలు ప్రకటించారు, అవి వెల్కమబుల్, దానిపై నాకేమి అభ్యంతరాలు లేదు. కానీ మనం కొన్ని ఇందులో నిశ్చితంగా గమనించినట్టయితే మన వ్యవసాయ రంగానికి సంబంధించి పత్తి పేర్లకు సంబంధించిన విషయం కానీ, లేకపోతే ఈ పప్పు పంటలకు సంబంధించిన ఉత్పత్తులు కానీ, లేకపోతే వేరుశనగ ఉత్పత్తులు కానీ, ఈ విధమైన వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రొడక్ట్లకి ఆల్మోస్ట్ 40% వరకు సరిపోయిందని కొన్ని గణాంకాల అభిప్రాయం.
అంటే మీరు ఏమంటారు, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పత్తి పడిపోయింది అంటారా, లేకపోతే వ్యవసాయ మార్కెట్ ప్రైసింగ్ పడిపోయింది అంటారా? నాకు అర్థం కాల 40% అంటే
వ్యవసాయ ఉత్పత్తుల ప్రొడక్టివిటీయే తగ్గిపోతుంది, ఎందుకంటే మార్కెట్ పడిపోవడం వలన ఆటోమేటిక్ గా వాటిని పండించే రైతులు వాటికి ధర లేకపోవడం వలన వాటిని
ధరలు లేవంటారు. అంటే మార్కెట్ లో ఉత్పత్తి ఉంది కానీ దానికి తగినంత ధర లేదని మీరు అంటారు?
ఒక విధంగా అది కూడా, అంటే మొదటి విధంగా మొదటిగా నా ఉద్దేశం ఏంటంటే రైతులు వాటిని పండించేందుకు అంటే వాటికి కావాల్సిన మార్కెట్ ధర రైతులకు అందుబాటులో లేదు, అది నా ఉద్దేశం.
ఓకే,
ఇప్పుడు వాటికి సంబంధించి కార్పొరేట్లకి ఎట్లా అయితే ఉద్యోగం ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు, రైతులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటే రైతాంగానికి మరింత హెల్ప్ఫుల్ గా ఉంటది, దానిపైన మీ అభిప్రాయం ఒకటి తెలియచేయాలి. రెండవది, నల్లమల్ల అడవుల మీద కేంద్ర ప్రభుత్వం అక్కడ యురేనియం తవ్వకాలు జరిపి దాని ద్వారా విద్యుత్ ఉత్పాదన చేస్తే మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కంట్రీ లెవెల్లో అనేసి అంటున్నాడు. చాలా మంది ప్రముఖులు కూడా పర్యావరణవేత్తలు దాని వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటుంది, రేడియేషన్ కాలుష్యం ఎక్కువ అవుతుంది, భవిష్యత్తులో అది షార్ట్ టర్మ్ లో కొద్దిగా హెల్ప్ఫుల్ గా కనిపించినప్పటికీ కూడా లాంగ్ టర్మ్ లో అంత బెనిఫిషియల్ గా ఉన్నప్పటికి కూడా దాని వల్ల వచ్చే కాలుష్యం వల్ల వచ్చే పరిణామ దుష్పరిణామాలు ఎక్కువ ఉంటాయని పర్యావరణ అభిప్రాయం.
కాలుష్యం రాదండి, రేడియేషన్ వస్తుంది.
రేడియేషన్ వల్ల తర్వాత వాతావరణం కాలుష్యం చెందుతుంది
కదా. ఓకే, సో ఈ యురేనియం తవ్వకాలకు సంబంధించి యాక్చువల్ గా ఐ థింక్ లాస్ట్ వీక్ ఒక మీరు నా షో ఇది ఫాలో అవుతుంటారు రెగ్యులర్ గా?
నేను ఫాలో అవుతుంటాను, చాలా
ట్రై చేశాను. ఒక కంప్లీట్ ఆల్మోస్ట్ ఒక ఎపిసోడ్ దానికి కేటాయించి ఆ రోజున చాలాసేపు దాని గురించి చెప్పడం జరిగింది. ప్లస్ రెండు అంశం ఏంటంటే కనుక అసెంబ్లీలో సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన కన్క్లూడ్ చేశారు, మేము దీనికి కేవలం సర్వేకి అనుమతులు ఇచ్చాం తప్ప మేము తవ్వుకోవడానికి అనుమతులు ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇచ్చే ఆలోచన కూడా లేదని. కాబట్టి ఐ థింక్ ఆ మ్యాటర్ అయితే కన్క్లూడ్ అయిపోయిందని నా ఉద్దేశం. దాన్ని వాళ్ళు రాష్ట్ర యాక్చువల్ గా మైనింగ్ పైన రాష్ట్ర
దాని గురించి మాత్రమే కాదు, ఇంకొంచెం
చెప్పండి.
యాక్చువల్గా మనం గమనించినట్టయితే ఈ సోలార్ ఎనర్జీ మీద చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ జరుగుతుంది, చాలా అంటే ఏదో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దాదాపు ఖర్చుతో
సోలార్ రిలయన్స్ ఫామ్ చేసింది భారత్.
ఆఫ్ కోర్స్ అవును. సో దాని మీద మనం ఎందుకని అంటే భారతదేశం లెవెల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకుంటే ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఏ విధమైన చర్యలు తీసుకుంటే సోలార్ ఎనర్జీని బాగా అడ్వాన్స్మెంట్ లోకి తీసుకురావచ్చు, ఆడిట్ గా మనం ఎందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసి ఇలాంటి వాటిని సెకండ్ ప్రయారిటీ థర్డ్ ప్రయారిటీ పట్టచ్చు కదా, దాని మీద మీ అభిప్రాయం?
అంటే నీ సెకండ్ అండ్ థర్డ్ ప్రయారిటీ లేదు కాదు, కానీ మీరు బహుశా ఈ సోలార్ ఎనర్జీ ప్లాంటేషన్స్ ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ దీనికి దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్ కానీ మీరు సరిగ్గా గమనించలేదు నాకు తెలియదు. కానీ అయితే సోలార్ ఎనర్జీ ప్లాంట్లు కొనసాగించడానికి లేదా పెట్టడానికి దానికి ఇచ్చే ప్రోత్సాహకాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఒక విజన్ ని క్రియేట్ చేస్తుంది. అంటే ఒక ఒక ఇగో ఇది మన దేశవ్యాప్తంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్లాంట్స్ కి ఇచ్చే ఆ లైసెన్సింగ్ విధానం కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీని పర్చేస్ చేయడం కానీ దానికోసం చేసుకునే అగ్రిమెంట్స్ కానీ దానికి అలొకేట్ చేయాల్సిన ల్యాండ్ కానీ దానికి స్థానికంగా లేకపోతే మున్సిపాలిటీల్లో ఒక బిల్డింగ్ పైన మేము పెట్టుకుంటాం మాకు తగ్గట్టు ప్రొడక్ట్ అనంటే ఇవ్వాల్సిన అనుమతులు అన్ని కూడా రాష్ట్రాల దగ్గర ఉంటాయి, కరెక్ట్ సార్? మొన్న మీరు మనం చూస్తే కనుక రివర్స్ ట్రెండ్ ఇక్కడ జగన్ ప్రభుత్వం అక్కడ తీసుకొచ్చి ఆయన మన ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్ లో ఆయన ఒక రివర్స్ టెండరింగ్ అని ఒక ఆయన ఏదో కాన్సెప్ట్ పుచ్చుకుని దాని ప్రకారం ఇప్పుడున్న కండిషన్ లో తగ్గిపోతుంది సోలార్ ఎనర్జీ యొక్క కాస్టింగ్ తగ్గుతుంది కాబట్టి నేను సోలార్ ఎనర్జీ కాస్టింగ్ సంబంధించి అంటే రెన్యూబుల్ ఎనర్జీస్ అంటారు వీటికి క్లీన్ ఎనర్జీ, మీరు చెప్పింది 100% నిజం, అది గ్రీన్ ఎనర్జీ. సన్ ద్వారా వచ్చే మనకు ఎనర్జీ గ్రీన్ కేటగిరీలో ఉండే ఎనర్జీ ప్యూర్ గా, దాన్ని అనుమతులు టెండర్లు రద్దు చేశారు ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ లో, కరెక్ట్? అది దేని గురించి? ఏదో ఒక రేట్ యూనిట్ ప్రైస్ 5.5 పడుతుంది 6 పడుతుందని. సోలార్ ఎనర్జీకి ఖచ్చితంగా సెటప్ గానీ కాస్టింగ్ గానీ ట్రాన్స్మిషన్ గానీ ఇనీషియల్ లెవెల్స్ లో ఎప్పుడైనా ఒక కొత్త వ్యవస్థ నిర్మించాల్సి వచ్చినప్పుడు ఇనీషియల్ గా చాలా ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది, కానీ భవిష్యత్తులో ఉన్నటువంటి భవిష్యత్ అవసరాల రీత్యా కాలుష్య రహిత ఇంధనాలు గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ అంటే మామూలుగా బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ కంటే కూడా బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ వల్ల ఏర్పడే కాలుష్యం ఆ కర్బన్ ఇంధనాల వల్ల వచ్చే కాలుష్యం చాలా ఎక్కువ ఉంటుంది. అది పర్యావరణం పైన అది ప్రజల పైన చూపించే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రజల యొక్క ఆరోగ్యాల పైన ప్రభావం చూపిస్తుంది. చాలా మందికి ఆస్మా ఎలర్జీ ఊపిరితిత్తుల వ్యాధులు చాలా రకాల వ్యాధులు వస్తాయి. అంటే ప్రజల యొక్క సంతతి అంటే భవిష్యత్ వాళ్ళ యొక్క అంటే హ్యూమన్ రిసోర్స్ యొక్క ఆప్టిమైజేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి దీనివల్ల అలాంటి ఇంపాక్ట్స్ ఏమి ఉండవు సోలార్ ఎనర్జీ వల్ల, కానీ దీని ఇనీషియల్ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అగ్రిమెంట్స్ చేసుకుంటున్నప్పుడు ఒక 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 ఇనీషియల్ గా ప్రొడక్షన్ కోసం టైం పడుతుంది ఓవర్ ద పీరియడ్. ఎవరైనా వ్యాపారం బిజినెస్ చేసేవాళ్ళు ఎప్పుడైనా కానీ అందరూ సామాజిక దృక్పథంతో కోణంతో చేయాలని ఎక్కడ లేదు, వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో లాభ నష్టాలు బేరీ చేసుకుంటారు. ఒక ఆర్టీఏ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు దాకా వస్తుంది అవన్నీ లెక్క వేసుకుంటారు, ఇనీషియల్ కాస్టింగ్ ఎంత ఉండాలి ప్లాన్ చేసుకుంటారు, ఇనీషియల్ గా నష్టాలు ఉన్నా కానీ భవిష్యత్తులో లాభాలు వస్తాయి ఇదే రేటింగ్ అని అనుకున్నప్పుడే అగ్రిమెంట్స్ చేసుకుంటాయి, దాన్ని స్క్రూటినైజ్ చేస్తారు, అవును కదా? అలాంటి అగ్రిమెంట్ ని అలాంటి ఇదిని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం కన్సర్న్ లేకుండా యూనిట్ రూపాయి ఇంకా తగ్గుతుంటే వీళ్ళు ఎందుకు ఎక్కిస్తున్నారు అని ప్రజల్లో అలాంటి అనుమానాలు రేకెత్తించి అంటే మీకు నార్మల్ విద్యుత్ ప్రొడక్షన్ కి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి రెన్యూవబుల్ ఎనర్జీస్ ఉత్పత్తి చేయడానికి ఖచ్చితంగా కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా దానికి ఒక ప్రత్యేక వ్యవస్థ క్రియేట్ చేయాలి అని. మనం ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ శ్రీశైలం డ్యామ్ కింద ఒక పవర్ స్టేషన్ ఉండడం వేరే, వరదలు వచ్చినప్పుడు టర్బైన్లు తిప్పడం వేరే, అదంతా ప్రాసెస్ రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని ఎప్పటికప్పుడు దీని మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉంటాయి, మన సోలార్ ప్యానెల్స్ ని ఎప్పటికప్పుడు రీప్లేస్ చేసుకుంటా ఉండాలి, దాని కనెక్టింగ్ బ్యాటరీస్ రీప్లేస్ చేసుకుంటా ఉండాలి, దాన్ని ఆ బ్యాటరీస్ నుంచి మళ్ళీ లైక్ కంటిన్యూస్ ప్రాసెస్, దాని వినియోగం పెరిగిన తర్వాత దాని ఉత్పత్తి ఖర్చు తగ్గొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు లాంగ్ టర్మ్ ఇది చేసుకుంటే ప్రభుత్వాలు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుపడితే అంటే ప్రజలకి వివరించి చెప్పాల్సిన ప్రభుత్వాలు అడ్డుపడితే కేంద్రం వాళ్ళు అనుకున్న టార్గెట్స్ ని వాళ్ళు అచీవ్ చేయలేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇరవై ఇరవై రెండు కల్లా 192 గిగావాట్స్ ఎనర్జీని కేవలం విండ్ అండ్ సోలార్ ఎనర్జీ కింద ప్రొడ్యూస్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో ఆల్రెడీ దగ్గర దగ్గర 90 గిగావాట్స్ వరకు వాళ్ళు అచీవ్ చేశారు. ఇప్పుడు దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఒకటే 192 గిగావాట్స్ మాత్రం ఒకటే సరిపోతుందని కాదు కదా, అంత అంత స్కోప్ ఉంది, అంత డిపిఆర్ రాసుకుంటారు, ఇన్ని ప్లేసెస్ లో మనం సోలార్ ఇంత ఇంత భూమి అవైలబిలిటీ ఉంటుంది, ఇంత ప్యానల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని. కానీ మొత్తం అంతా సోలార్ ప్యానల్తో నింపలేం కదా. యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఏం ఇనిషియేషన్ తీసుకోవాలి, ఒక పెద్ద మల్టీప్లెక్స్ లాంటిది కడుతూ ఉంటే దీంట్లో ఒక దాదాపు 10% నువ్వు సోలార్ ఎనర్జీ ఉపయోగించుకుని అంత అంత పైన సెటప్ కాస్ట్ పెట్టుకో, నువ్వు నీకు ఎంతో కొంత నేను ఎగ్జెంప్షన్ ఇస్తాను అనేదాన్ని చెప్పాలి. ఎక్కువ విద్యుత్ ఎక్కడైతే వినిమయం జరుగుతుందో అలాంటి చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు కానీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కానీ కొంత స్పేస్ ని, ఇప్పుడు ఒక పెద్ద లేఅవుట్ వేసారని అనుకోండి, ఒక లేఅవుట్ లో రో హౌసెస్ పెట్టినారు అనుకోండి, రో హౌసెస్ లో ఇప్పుడు సాధారణంగా భూమికి పర్మిషన్ ఇస్తున్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది కొంత పార్క్ కుదలాలి, కొంతేమో స్కూల్ కుదలాలి, కొంత రిక్రియేషన్ సెంటర్స్ కోసం. అట్లాగే ఈ అంశాన్ని కూడా యాడ్ చేయాలి, ఈ బిల్డింగ్స్ పైన ఇంత స్పేస్ ని దీనికి కేటాయించాలి. అంటే ఇది అదొక జనరల్ గా ఏంటంటే సన్ వెయిట్తో వచ్చేదంటే స్పేస్ కన్స్ట్రెయింట్, దానికి ఒక ఒక ప్రత్యేకమైన ఒక ఏరియాని కేటాయించాలి, దానికి ఒక ప్రత్యేకమైన ఫిక్సింగ్ పెట్టుకోవాలి. ఒక ఒక ఎంత ఎంత ఏరియా ఎక్కువ ఆక్యుపై చేస్తే సన్ నుంచి అంత రేడియేషన్ అంత బాగా వస్తుంది, అంత ఎనర్జీని కన్వర్ట్ చేయగలుగుతాం. అలానే మనం రోడ్లంతా సోలార్ ప్యానల్స్ పెట్టుకోలేం కదా, దాదాపు ప్రభుత్వ భూముల అవైలబిలిటీ తగ్గిపోయింది. ఎక్కడున్నాయి ప్రభుత్వ భూములు? ఎక్కడా లేవు. ఎక్కడ పెట్టాలి మరి? అప్పుడు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ పెట్టాలి. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ పెట్టాలంటే వాళ్ళకి మనం నమ్మకమైన వాతావరణం కల్పించాలా వద్దా? కల్పించాలి. లేదా ఇలా కానీ చిన్న చిన్న రూల్స్ యాడ్ చేసుకుని ఒక 5 అంతస్తుల భవనం కడితే దానిపైన ఒక 500 SFT మీరు ఒక సోలార్ ప్యానల్ పైన నిర్మించాలి. వాడంటాడు అదేంటి నాకు దానిపైన, దీని బదులు నేను డిష్లు పెట్టుకుంటారు, లేదంటే మేము పెంట్ హౌస్లు కట్టుకుంటాం, ఇట్లా మాట్లాడతారు తప్ప అర్థమవుతుంది సార్ నేను మాట్లాడతాను. సో వాటిని దృష్టిలో పెట్టుకునే భారతదేశం అంటేనే జనరల్ గా ప్రకృతి సహజీవనం పొందే దేశం, కాలుష్యానికి వ్యతిరేకంగా ఉండాలనుకునే దేశం అసలు. అందుగురించి ఈ రోజున ఆ సోలార్ ప్యానల్ అనే దానికి అంతర్జాతీయంగా దాదాపు 126 దేశాలు సంతకాలు చేసి భారతదేశంతో కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నాయి, ఆ టెక్నాలజీని ఎన్హాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రొడక్ట్ కాస్ట్ కొంచెం పెరిగినా కూడా గ్రీన్ ఎనర్జీ కదా, మనకున్న ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లు ఇవన్నీ తగ్గాలి, భూమి యొక్క ఉపరితల వాతావరణాన్ని మనం రక్షించుకోవాలా, కాలుష్యం తగ్గించుకోవాలని వెళ్తున్నారు. కానీ దేనికి ఉండే లిమిటేషన్స్ దానికి ఉంటాయి. యురేనియం లేదా కేంద్రకం అనేది ఒక న్యూక్లియర్ ఎనర్జీ అంటే అర్థం ఏంటంటే అత్యంత తక్కువ పరిమాణంలో ఉండేటటువంటి కేంద్రకం నుంచి అత్యంత ఎక్కువ శక్తి విడుదలవుతుంది కాబట్టి అది భవిష్యత్ అవసరాలు. నేను అది కూడా పూర్తి రీప్లేస్మెంట్ అని నేను చెప్పటల్లా, భారతదేశం నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం 2040 వచ్చినప్పటికీ కనీసం 20% విద్యుత్ ఉత్పత్తి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఇలాంటి దాని ఏమంటారు సాంప్రదాయేతర వనరుల ద్వారా సంపాదించుకోవాలి అనేది భారతదేశం యొక్క ఆబ్జెక్టివిటీ. దానికి తగ్గ 20% మాత్రమే, మిగతావన్నీ తగ్గిపోతాయని కాదు. అంటే అంత డిమాండ్ ఉంది, అంత అవకాశాలు, అంత డిమాండ్ ఉండడానికి తగ్గట్టు ఇంత చేసినా కూడా మనం ఓన్లీ 20% మాత్రమే కంపెన్సేట్ చేయగలుగుతాం రాబోయే 20 సంవత్సరాల్లో. కాబట్టి వీ షుడ్ ఫైండ్ అవుట్, అంటే అన్ని రకాల దారులు వెతుకుతూ ఉండాలి. భవిష్యత్తులో విద్యుత్ అవసరాలు పెరగచ్చు. ఇప్పుడు మనం గత 10 ఏళ్ళకి ఇప్పటికీ ఇప్పుడు చూసుకుంటే 10 ఏళ్ళ క్రితం మనకు ఉండే పవర్ కట్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు పవర్ కట్ ఈరోజు విధిస్తే ప్రజలు తిట్టేస్తారు వెంటనే. పవర్ ఇండస్ట్రీస్ పవర్ కంటిన్యూస్ పవర్ లేకపోతే ప్రొడక్షన్ రాదు, ఇండస్ట్రీస్ వెంటనే నిరసన ప్రకటిస్తాయి. సో ఇన్ని రకాల మాధ్యమాలు భవిష్యత్ అవసరాలు పెరుగుతున్నప్పుడు అవసరాలకు అనుగుణంగా అన్నింటినీ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. పోగా అసలు మనం ఒరిజినల్ క్వశ్చన్ మిస్ అయ్యాం, దీని మీద చాలా డిస్కషన్ లాస్ట్ వీకే చేసాం. అయితే ఒరిజినల్ క్వశ్చన్ మీరు చెప్పిన రైతుల గురించినటువంటి పంటలు ఉత్పత్తులు ధరలు అనేది మీరు చూస్తే కనుక నేను మీకు మళ్ళీ పదే పదే చెప్తాం, మన రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విభజన, అధికార విభజన, పాలసీ మేకింగ్ విభజన స్పష్టంగా ఉంది. సో ఒక మార్కెట్ యార్డ్లో ఈ పంటను ఎంత కొనాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించేటటువంటి లేదా ఆ మార్కెట్లో నిర్దేశించే దాని వ్యవస్థ పైన ఆధారపడి ఉంది. ఎవరు మారాలి, ఈ దళారుల్ని ఎవరు తప్పించాలి, ఎవరు అంటే వీళ్ళందరి కలెక్టివ్ ఎఫర్ట్. మనం రైతులు వెనకాల నిలబడాలి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులకి ఒక 6,000 రూపాయలు ఎంతో పెట్టుబడి సాయం కింద చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం 1 ఎకరానికి 10,000 చొప్పున పెట్టుబడి సాయం చేస్తుంది. చేస్తున్నామని చెప్తున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టుబడి. సో అంతవరకు ఇన్పుట్ ఇవ్వగలుగుతా తప్ప ప్రకృతికి రిలేటెడ్ గా ఉండే వ్యవసాయం పైన మన మాట్లాడాలంటే ఖచ్చితంగా ఎపిసోడ్ అవుతుంది. హేమంత్ గారు మీరు టచ్ లో ఉండండి, మీరు కాల్ చేస్తుండండి. మనం ఈ రోజు ఎపిసోడ్ టైం అయిపోతుంది కాబట్టి వచ్చే వీక్ మనం ఖచ్చితంగా దీని గురించి డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మై ఇండియా. ఐ థింక్ ద టైం ఇస్ డన్. If any decision is taken, I'm signing off for the day. Let's meet again on coming Tuesday. రాత్రి 8:30 మధ్యలో మనం తిరిగి ఇదే కార్యక్రమంలో కలుద్దాం, మాట్లాడుకుందాం, చర్చిద్దాం అనేక రాజకీయ అంశాలపైన. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ఈశ్వర్ విష్ణు భట్ల సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే.
ఇంతవరకు మీరు విన్నారు ఈశ్వర్ విష్ణు భట్ల గారి న్యూస్ అండ్ పాలిటిక్స్ కార్యక్రమం September 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.